ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं दैवीं सरस्वती व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी मूकां करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणम् परमानन्दमाधवम् श्रीचैतन्य ईश्वरम् कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रये हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरूपश्च कृपासिन्धुव्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण చదువుతున్నది శ్రీమద్భాగవతం పదవ స్కందం 48వ అధ్యాయం 25వ శ్లోకం అద్యేషనో వసతయః కలు భూరి భాగా యః సర్వదేవ పితృభూత నృదేవ మూర్తిః యద్వాదశౌ చ సలిలం త్రిజగత్తు నాతి తత్వం జగద్గురుదోక్షజయా ప్రవిష్టః భావభాష్యం చెప్పినది అభయ శరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు. జయ శ్రీల ప్రభుపాదు. భావము, దేవా, నీవు ప్రవేశించిన కారణమున నేడు మా గృహము పరమధన్యమైనది. పరమసత్యమగు నీవు పితృభూత మనుష్య దేవమూర్తివై ఇచ్చట వేం చేసి ఉన్నావు. నీ పాద ప్రక్షాళన జలము ముల్లోకములను పావనమనొచ్చును. ఓ అదోక్షజుడా, నిజముగా నీవు జగద్గురుడవు. భాష్యము, అక్రూరుని భావములను శ్రీ శ్రీధర స్వామి చక్కగా ఇట్లు వివరించరి. అక్రూరుడు పలికెను, ఓ దేవా, నేను గృహస్థుడైనప్పటికీ నేడు నా గృహం మునులు తపస్సును అనుసరించడి అరణ్యము కన్నను మిగుల పవిత్రమైనది. నీవు గృహమునకు అరగించడే దానికి కారణం. ఇంటి యందు జీవుల ఏడ జరిగేది అనివార్యముగు హింసకు ప్రాయశ్చిత్తముగా గృహస్థుడు నిర్వహింపవలసినటువంటి పంచయజ్ఞములకు ಸೃಷ್ಟಾತ ದೇವತಾ ಸ್ವರೂಪಡವು ನೀವೇ. ఈ సృష్టి వెనుక నిన్న ఆధ్యాత్మిక సత్యము నీవే. అటు నీవు ఇప్పుడు మా గృహమునందు ప్రవేశించుదివి. ఒకటి వేదాధ్యయనం ద్వారా బ్రహ్మయజ్ఞం, రెండు తర్పణముల ద్వారా పితృయజ్ఞం, మూడు భోజనములో కొంత భాగము తీసి పక్కకు పెట్టడం ద్వారా భూతయజ్ఞం, నాలుగు అతిథ్యమునొసగడం ద్వారా మనుష్య యజ్ఞం, ఐదు అగ్నిహోత్రము ద్వారా దేవయజ్ఞం అను ఐదు నిత్య యజ్ఞములు గృహస్థునకు ఆదేశించబడినవి. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీల ప్రభుపాదకి ఇతాయిగా వరకు ప్రేమ నటబడి అందరూ చెప్పండి. ఓం అజ్ఞాన తిమిరందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుంగులితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపరాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వత దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 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 కృష్ణ. కృష్ణుడు అక్రూరుని యొక్క ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత అక్రూరుడు అత్యంత ఆదరాభిమానాలతో భగవంతుని పట్ల ఎంతో ప్రీతితో భగవంతుని స్తుతిస్తూ చెప్తున్నటువంటి శ్లోకం ఇది. భగవంతుని ఆయన ఎన్నో విధాలుగా స్తుతించాడు. ఈ జగత్తుకు నీవే ఆధారం అన్నాడు, సకల సృష్టి కూడా నీ చేతనే పోషించబడుతుంది అని చెప్పాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశి నీ యొక్క అనుగ్రహం చేతనే మనుగడ సాగిస్తున్నది అని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ఇన్నాళ్లకు నా ఇంట్లో ప్రవేశించావు గనుక నీ రాకతో ఈ ఇల్లు పావనమైనది అని చెప్తున్నాడు. ఏ విధంగా అంటున్నారంటే అక్కడ శ్రీధర స్వామి చెప్పేటువంటి వివరణ, మునులు తపస్సు చేసేటువంటి అరణ్యం కన్నా కూడా అత్యంత పవిత్రమైనది ఈ రోజు మా ఇల్లు అని చెప్పి అక్రూరుని భావం అంటున్నారు. మునులందరూ కూడాను అరణ్యాల్లో తపస్సు చేస్తూ ఉంటారు. అరణ్యాల్లోనే ఎందుకు తపస్సు చేస్తుంటారు? ఇక్కడున్న ప్రదేశాలన్నీ కూడా ఏమిటంటే రణ్యాలు. రణ్యం అంటే ఏమిటి? రణం అనే మాట నుంచి వచ్చినటువంటిది. రణం అంటే ఏమిటి? యుద్ధం, పోరు. బాహ్య జగత్ అంతా కూడా రణ్యము అనబడుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది, తోటి వాడితోనో పక్క వాడితోనో లేకపోతే తోటి దేశంతోనో తోటి రాష్ట్రంతోనో లేకపోతే తోటి వర్గంతోనో ఏది లేకపోతే లోపల తోటి గుణంతోనో గుణాల మధ్య కూడా గొడవ. ఎప్పుడు ఏదో ఒక రణ్యం జరుగుతూనే ఉంటుంది. రణం జరుగుతున్న ప్రదేశం కాబట్టి రణ్యం అన్నారు. కానీ అరణ్యం అంటే ఏ విధమైనటువంటి గొడవ జరగనటువంటి ప్రదేశం అని అరణ్యం అని చెప్పేసి అంటారు. మునులు అరణ్యాల్లో ఎందుకు నివసించేవారు? అక్కడ భగవత్ సంబంధమైనటువంటి కార్యాలు చేయడం కోసమే ఏకైక ధ్యేయంగా పెట్టుకుని వెళ్లేవారు అనమాట. అక్కడ ఇతరత్ర ఏ రకమైనటువంటి కార్యక్రమాలకి కూడాను వాళ్ళు తావిచ్చేవాళ్ళు కాదు. జనసామాన్యం కూడా అరణ్యాలకు ఎవరు వచ్చేవారు కాదు నివాసానికి. కేవలం మునులు, యోగులు, ఋషులు, సాధు మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకుని అరణ్యాల్లో నివసించేవారు. అక్కడ భౌతికమైనటువంటి కామక్రోధ లోపాలకు సంబంధించిన గొడవలేమీ లేకుండా భగవంతుని యొక్క కైంకర్యమే ఏకైక ప్రయోజనంగా జరిగేటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని అరణ్యం అని చెప్పన్నారు. మరి ఈరోజు అరణ్యాల్లోకి వెళితే అవి అరణ్యాల్లో ఉన్నాయా? అక్కడ కూడాను తుపాకులే, అన్నలు తుపాకులు అంటారు. అరణ్యాలు కూడా రణ్యాలైపోయాయి. రకరకాలైనటువంటి సరుకులు దొంగ రవాణా చేయడం అని కావచ్చు, లేకపోతే ఇరు వర్గాల మధ్య రకరకాలైనటువంటి యుద్ధం అని కావచ్చు, అరణ్యాలు కూడా రణ్యాలైపోయాయి. మరి ఇంతకీ అరణ్యం అనేటువంటిది ఏది? భగవంతుడు ప్రవేశించినటువంటి, భగవంతుడు కొలువున్నటువంటి ప్రదేశాన్ని అరణ్యము అని చెప్పి అన్నారనమాట. అంటే అక్కడ భౌతికమైనటువంటి కల్మషాలు కానీ కలహాలు కానీ ఉండవు. కలిగి ఉంటే అదే కదా, కలిగి ఉంటే కపటాలకు కలహాలకు కల్మషాలకు నిలయమైనటువంటి యుగం. భగవంతుడు ప్రవేశించినటువంటి స్థానం అది ఏ విధమైనటువంటి కలహాలకు కపటాలకు తావు లేకుండా వ్యక్తిలో ఉన్నటువంటి కపటాన్ని తీసేస్తుంది కనుక ఆ ప్రదేశాన్ని అరణ్యం అని చెప్పి అన్నారు. ఇక్కడ శ్రీకృష్ణ చెప్పేది అరణ్యం కన్నా కూడా మిగులు పవిత్రమైనటువంటిది అక్రూరుల యొక్క ఇల్లు. ఎందుచేత? సాక్షాత్ దేవాలయమైనటువంటి శ్రీకృష్ణుడు ఆయన పాదం మోపినటువంటి ప్రదేశం కనుక. మరి ఆయన భూమండలం అంతా తిరుగుతున్నాడు, అక్రూరు ఇంట్లో అడుగు పెట్టడం అనేటువంటిది ఆయనకిచ్చినటువంటి మాటలు నెరవేర్చుకోవడం కోసం వచ్చాడు. అక్రూరుడు స్వయంగా వచ్చి బృందావనానికి కృష్ణుని బలరామును తీసుకుని వెళ్లిపోయేటప్పుడు కృష్ణ బలరాములు మధురాకి రాగానే ఏమన్నారంటే, కంసుని వధించిన తర్వాత మీ ఇంటికి వస్తాను. అక్రూరుడు అడిగాడు, ముందు మా ఇంటికి వచ్చి ఒకసారి మా అతిథి స్వీకరించి వెళ్ళండి, ముందు వచ్చిన పని వేరే, దుష్ట సంహారం అయిపోయిన తర్వాత అప్పుడు మీ దగ్గర నేను అతిథిని తీసుకుంటానని చెప్పి చెప్పున్నాడు. అందువల్ల కంసుని వధించేసిన తర్వాత అప్పుడు అక్రూరు ఇంటికి వచ్చాడు. భగవంతుడు ఆయన ఇచ్చిన వాటిని ఎలా నిలబెట్టుకున్నాడని గొప్పగా అక్రూరుడు కీర్తిస్తూ ముందు ముందు శ్లోకాల్లో కూడా భగవంతుడు ఎన్నో విధాలు స్తుతిస్తూ భగవంతుడు తన ఇంట్లో కాలు మోపినందుకు తన ఇల్లు పవిత్రమైంది అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకు పవిత్రమైంది అని అంటే, స్వయంగా నీ పాదం మా ఇంట్లో అడుగు పెట్టింది కనుక అని చెప్పి అక్రూరుడు అంటూ, గృహస్థుడు అన్న తర్వాత ఇంట్లో ఏదో ఒక విధంగా జరిగేటువంటి అనివార్యమైనటువంటి హింసకు ప్రాయశ్చిత్తంగా పంచ యజ్ఞాలు చేయాలంట. ప్రతి గృహస్థుడు కూడా అనివార్యమైనటువంటి హింస, ఒక ఇంట్లో ఉన్న తర్వాత జీవులు ఎడ జరిగేది అనివార్యమైనటువంటి హింసకు ప్రాయశ్చిత్తముగా శాస్త్రం ప్రకారంగా గృహస్థుడు పంచ యజ్ఞాలను నిర్వహించాలి. ఈ పంచ యజ్ఞాలను నిర్వహిస్తేనే అతడు తాను చేసేటువంటి జీవహింసకు ప్రాయశ్చిత్తం చేసుకోగలుగుతాడు. ఏమిటి జరిగేటువంటి జీవహింస అంటే, శ్వాసిస్తున్నప్పుడే ఎంతో జీవహింస జరిగిపోతూ ఉంటుంది. కంటికి కనిపించిన సూక్ష్మజీవులు ఎన్నో మన శ్వాస ద్వారా చనిపోతూ ఉంటాయి. ఎంతో ఆహారం మనం తీసుకుంటున్నప్పుడు కంటికి కనిపించిన సూక్ష్మజీవులు ఎన్నో కంటి కింద నలిగిపోతూ ఉంటాయి. ఇంట్లో అటు ఇటు తిరిగేటప్పుడు మనం ఎన్నో రకాలైనటువంటి జీవులు మన కాలు కింద పడి చనిపోతూ ఉంటాయి, అనివార్యం అన్నమాట కదా. ఒక్కొక్కసారి మనం కూడా మన ఆశ్రమంలో సింకుల దగ్గర చీమలు విపరీతంగా పడేస్తాయి, ఏదో తీపి పదార్థం అక్కడ పడిపోయి. అనివార్యం తప్పదు, గది శుభ్రం చేయాలన్నా మనం ఒకటి చేతులు కడుక్కోవాలన్నా నీళ్లు తిప్పాల్సిందే కుళాయిలో. నీళ్లు తిప్పగానే అవన్నీ ఏమైపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి, కొట్టుకెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకెవరో జల సమాధి చీమలు కానీ లేకపోతే మనం ఊడ్చేటప్పుడు కానీ అనివార్యం అది. ఒక గృహస్థుడు అన్న తర్వాత లేదా ఒక గది అన్న తర్వాత ఈ జీవహింస అనేటువంటిది అనివార్యమైనటువంటి జరుగుతుంది. తెలియకుండానే మనం ఎన్నోసార్లు మన పాదం కింద జీవుల్ని మనము తొక్కేస్తూ ఉంటాం, చనిపోతూ ఉంటాయి. సృష్టిలో ధర్మం ప్రకారంగా అకారణంగా తోటి జీవుని హింసించేటువంటి న్యాయం కానీ హక్కు కానీ మనకు లేదు కదా. ఒకవేళ అలా చేస్తే దాని కర్మ అనేది వస్తుంది కదా. ఆ కర్మ అనివార్యమైనటువంటి అంటే ఇంక తప్పని అది చేయాలంతే, మనం ప్రత్యక్షంగానే మనం చూడొచ్చు అనమాట. తిలకం పెట్టి కూడా వచ్చి చూస్తే దాని నిండా చీవులు కనబడతాయి. ఇంకేం చేయాలి, చేయగడుకోవాలంటే తప్పదు తిప్పేస్తాం, అవి మొత్తం నీళ్ళలో కొట్టుకెళ్ళిపోతాయి. అనివార్యమైనటువంటిది అది. ఇలాంటి అనివార్యమైన హింస నుంచి బయటపడాలంటే పంచ యజ్ఞాలు గృహస్థుడు ఖచ్చితంగా చేయాలి. ఏమిటో పంచ యజ్ఞాలు అంటున్నారు, ఒకటి వేదాధ్యయనం ద్వారా బ్రహ్మ యజ్ఞం చేయాలి. వేదాధ్యయనం ఏవైతే ఉన్నాయో, వేదాలు ఉపనిషత్తులు వాటిని అధ్యయనం చేయడం ద్వారా బ్రహ్మయజ్ఞం చేయాలి. రెండవది తర్పణాలు ఇవ్వాలి. సంవత్సరానికి ఒకసారి తర్పణాలు ఇస్తారే పితృదేవతలకి, దానివల్ల పితృయజ్ఞం అవుతుంది. మూడవది భూత, అంటే తోటి జీవులు ఎవరైతే ఉన్నారో వాటికి కొంచెం ఆహారం తీసి పెట్టాలి. అందుకే చూడండి అన్నం తినేటప్పుడు కొంచెం ఆహారం తీసి పక్కన పెడుతూ ఉంటారు, అది భూత యజ్ఞం అంటారు. నాలుగవది ఆతిథ్యం ద్వారా మనుష్య యజ్ఞం చేయాలి. అంటే ఒక వ్యక్తిని మనము సాధారణంగా ఆహ్వానించి అతన్ని చక్కగా ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది కూడా ఒక యజ్ఞం కింద చెప్తున్నారు. గృహస్థుడనేటువంటి వాడు ఈ ఆతిథ్యం అనేటువంటి యజ్ఞాన్ని చేయాలి, అది మనుష్య యజ్ఞం అవుతుంది. తర్వాత అగ్నిహోత్రం చేయాలి, అది దేవయజ్ఞం అవుతుంది. ఎందుకంటే అగ్నిహోత్రంలో నెయ్యి అర్పిస్తాము, నెయ్యి దేవతలకు వెళుతుంది. ఆ విధంగా ఇది కూడా చేయాలి. ఈ ఐదు నిత్య యజ్ఞాలు కూడా గృహస్థునికి ఆదేశించబడ్డాయి అని ఇక్కడ చెప్తున్నారు. ఈ యజ్ఞాలు అనేటువంటివి ఖచ్చితంగా అతను చేసి తీరవలసిందే. ఇందులో యజ్ఞం అనేటువంటిది ఉంది, ఆతిథ్యం అనేటువంటిది, దానం అనేటువంటిది ఉంది. మరి అలానే వేదాధ్యయనం చేయడం అనేటువంటిది, తపస్సు అనేటువంటిది కూడా ఉంది. మరి యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞము దానము తపస్సు అనేటువంటివి విడవదగినటువంటివి కావు. యజ్ఞో దాన తపస్సైవ పావనాన్ని మనీషిణం. పవిత్రులు కూడాను పవిత్రం చేసేటువంటివి ఈ యజ్ఞదాన తపస్సులు, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడానికి లేదు అని చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా చేయాలి అని అంటే కలియుగంలో ప్రస్తుతమైనటువంటి ఇటువంటి సంకట పరిస్థితుల్లో ఇవన్నీ ఎలా మనం నిర్వహించగలం అనే దానికి ఈ శ్లోకంలో మనకి సమాధానం దొరుకుతుంది. ఏమంటే ఇక్కడ చెప్పిన ఈ పంచమహాయజ్ఞాలకి కూడాను అధిష్టాన దేవత ఎవరు? సాక్షాత్తు కృష్ణుడు అని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ అక్రూరుడు చెప్తున్నాడు. గృహస్థుడు నిర్వహించవలసినటువంటి పంచయజ్ఞములకు అధిష్టాన దేవత స్వరూపుడవు నీవే అంటున్నాడు. అందువల్ల ఈ పంచమహాయజ్ఞాలు కూడా భగవత్ సంబంధమైనటువంటి వాటిగా మార్చుకుని గనక మనం చేయగలిగితే జీవహింస ఏదైతే జరుగుతుందో ఆ జీవహింసకు మనకు ఏ విధమైనటువంటి కర్మ అంటకుండా ఉంటుంది. ఏ విధంగా ఈ పంచమహాయజ్ఞాలు ఆచార్యులకు నిర్దేశం ప్రకారంగా చేయాలి? మొట్టమొదటి వేదాధ్యయనం ప్రకారంగా బ్రహ్మయజ్ఞం చేయాలన్నారు. మరి వేదాధ్యయనం మనం ఎలా చేయాలి? భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం ఇలాంటి ఆచార్యులు ఉపదేశించిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వీటిని నిత్యం కూడా ఇంట్లో పఠించాలి. రెండవది తర్పణాల ద్వారా పితృయజ్ఞం చేయాలి అన్నారు. తర్పణ సమయంలో విష్ణు ప్రసాదాన్ని పితృదేవతలకు అర్పించడం ద్వారా ఆ విధంగా ఆ పితృయజ్ఞం కూడా భగవత్ సంబంధమైన సేవ అవుతుంది. పితృదేవతలకు వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళకి ఖచ్చితంగా భగవత్ ప్రసాదం అందుతుంది. మనం ఏది పడితే అది ఆహారము. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ పితృ తర్పణాలు చేసేటప్పుడు వాళ్ళకి ఏదైతే ఆహారం ఇష్టం ఉంటుందో అది పెడతారు. ఆ పోయిన వాడికి మాంసం బాగా ఇష్టం అనుకోండి, కేజీ 2 కేజీలు పెట్టేస్తారు అక్కడ. ఎందుకంటే ఈ కేజీ 2 కేజీలు ఆయనకు అందుతుందని. ఈ కేజీ 2 కేజీలు ఆయనకు అందడం కాదు, ఆయన కూడా కేజీ 2 కేజీలు అయ్యేటువంటి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకని? మాంస మాం నన్ను సా తిను, ఇప్పుడు కాదు తర్వాత, ఇప్పుడు తిని తింటాను తర్వాత జన్మలో నువ్వు నన్ను తిను అని అర్థం. కానీ శాస్త్రం మనకి నిర్దేశించేది ఏంటంటే పితృదేవతలకు మనం తర్పణం ఇచ్చేటప్పుడు భగవత్ ప్రసాదాన్ని గనక మనం అక్కడ అర్పించినట్లయితే ఆ జీవుడు ఎక్కడ ఉన్నా ఏ శరీరంలో ఉన్నా గానీ అతనికి విష్ణు ప్రసాదం ఇవ్వబడుతుంది. శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులశ్చ పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియా. భక్తులు కానటువంటి వాళ్ళు అజ్ఞానంతో విపరీతమైనటువంటి దుష్టకృత్యాలు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు? పితృదేవతలకి ఈ సక్రమ పద్ధతిలో తర్పణం ఇవ్వరు. దానివల్ల ఏమవుతుందంటే లుప్త పిండోదక క్రియ, పిండోదక్రియలను ఆపేస్తారు. ఇప్పుడు చాలా మంది అదే చూస్తూ ఉంటాము, ఈ పిండోదక్రియలను మనకెందుకని ఆపేస్తున్నారు? దానికెందుకు సమయం దండగా, అదేదో కాస్త వ్యాపారం చేసుకుని 4 డబ్బులన్నా వస్తాయి. కానీ ఏముంటున్నారు ఇక్కడ? పతంతి పితరో హేషం, అతను పతనమైపోతాడు. ఆ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పతనమైపోతారు దానివల్ల. అందుకే ప్రభుపాదులు గారు ఏం చెప్తున్నారంటే పితృయజ్ఞం పద్ధతిగా జరగాలి అంటే విష్ణు ప్రసాదం అక్కడ తర్పణంగా అర్పించాల్సిందే, ఒకటే మాట. మూడవది భోజనంలో కొంత భాగం తీసి పక్కకు పెట్టడం ద్వారా భూత యజ్ఞం చేయాలి. ఇవన్నీ గృహస్థులు చేయవలసిన యజ్ఞాలు. ఈ రోజుల్లో ఈ యజ్ఞాలు నీకు ఉన్నాయనే తెలియదు, ఇంకా చేయాలనే విషయం ఎక్కడ తెలుస్తుంది? ఒకవేళ చేస్తే వచ్చే ఫలితం ఏంటో తెలియదు, చేయడానికి ప్రోత్సాహం లేదు. అందువల్ల ఈ యజ్ఞం అనేటువంటిది పూర్తిగా ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు. కాబట్టి ప్రతి ఒక్క చోట కూడా మనకేం కనబడుతుంది, యజ్ఞం లేని చోట ఏముంటుంది? ఖచ్చితంగా కల్మషం అనేటువంటిది ఉంటుంది. కల్మషం తొలగడానికి ఏకైక మార్గం యజ్ఞం ఒకటే అన్నమాట. ఎందుకంటే యజ్ఞం అనేటువంటిది మనలో ఉన్నటువంటి కామాన్ని తీసేస్తుంది అన్నమాట. దానం అనేటువంటిది మనలో ఉన్నటువంటి లోభాన్ని తీసేస్తుంది. అలానే తపస్సు అనేటువంటిది మనలో ఉన్నటువంటి క్రోధాన్ని కరిగిస్తుంది. అందుకని భగవంతుడు భగవద్గీతలో యజ్ఞము దానము తపస్సు విడవద్దు అంటున్నాడు. ఎందుకంటే ఈ మూడింటిని కనుక మనం విడవకుండా ఉంటే కామక్రోధ లోపాలు మనల్ని విడిచిపెట్టేసి ఉంటాయి. ఈ మూడు కనుక వదిలేస్తే కామక్రోధ లోపాలు మనల్ని పట్టుకుని ఉంటాయి. అందుకని ఈ మూడు విడవదగినవి కాదు అంటున్నాడు. యజ్ఞ దాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవత్. అదే కృష్ణుడు ఏమంటున్నాడు, త్రివిధం నరకస్యేత ద్వారం నాశనమాత్మనః కామ క్రోధ సదా లోభ తస్మాద్ ఏతత్రయం త్యజేత్. ఈ మూడు వదిలేసేయాలంట. నరకానికి వెళ్ళడానికి మూడు మహద్వారాలు ఉన్నాయంట. మహద్వారాలు అంటే నేరు వెళ్ళచ్చు. ఏమిటవి? కామము క్రోధము లోభము అనేటువంటివి. ఆ మూడుని ఖచ్చితంగా మనిషి వదిలిపెట్టాలి అని చెప్పిన కృష్ణుడే, ఈ మూడింటిని ఖచ్చితంగా మనిషి వదిలిపెట్టకూడదు. ఏమిటవి? యజ్ఞము దానము తపస్సు. ఈ పంచమహాయజ్ఞాల్లో ఆ మూడు ఇమిడి ఉన్నాయన్నమాట. మొట్టమొదటిది ఏమో వేదాధ్యయనం, అంటే భగవద్గీత భాగవతాన్ని చదవాలి. రెండవది పితృలకి అర్పణం, విష్ణు ప్రసాదాన్ని అర్పించాలి. మూడవది భూత యజ్ఞం, అంటే తోటి వాళ్ళకి మనము కొంత ఆహారాన్ని పెట్టాలి, తీసి పెట్టాలి. మరి తోటి వాళ్ళకి మనం ఏం చేయాలన్నమాట, గృహస్థ ధర్మము. దాన్ని భోజనం చేసే ముందుగా ఒకసారి బయటకు వచ్చి భగవత్ ప్రసాదం తీసుకోవడానికి ఎవరైనా అన్నార్థులు ఉన్నారా అని ఒక మాట అడిగేసి రావాలి. ఎవరైనా ఆకలితో ఉన్నట్లయితే వాళ్ళకి పిలిచి ప్రసాదం పెట్టి పంపించాలి. భూత యజ్ఞం అయిపోతుంది. తర్వాత ఆతిథ్యం వసగడం ద్వారా మనుష్య యజ్ఞం చేయాలి. మనుష్య అంటే ఎవరు? మనుసంహిత ప్రకారంగా మనుష్య అంటే ఎవరు? మాధవుని యొక్క భక్తి చేసేటువంటి వాడు మనుష్యుడు అంతే. ధర్మాన్ని తీసుకున్నవాడు మనుష్యుడు. ధర్మేనహీన పశువి సమాన, మనుష్య సమాన కాదు. కాబట్టి ఎవరైతే వ్యక్తి భగవంతునికి భక్తుడై ఉంటాడో అతన్ని మనం అతిథిగా ఆహ్వానించాలి. చాలా మంది మన గురుస్తులు ఆ విధంగా చేస్తూ ఉంటారు అనమాట. సాధువులను ఇంటికి ఆహ్వానించి వారికి చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చి వారికి ప్రసాదం పెట్టి వారి దగ్గర నుంచి కృష్ణ కథను కృష్ణ కీర్తనను వింటారు. సాధువుని ఇంటికి పిలిస్తే ఈ ఐదు ఒకేసారి జరిగిపోతాయి. పంచమహాయజ్ఞాలు ఒకేసారి జరిగిపోతాయి. ఐదవది ఏంటంటే అగ్నిహోత్రం ద్వారా దేవయజ్ఞం కూడా చేయాలి. అంటే అగ్నిహోత్రం చేస్తూ దాని ద్వారా దేవతలను కూడా సంతృప్తిపరచాలి అని చెప్తున్నారు. కలియుగంలో అగ్నిహోత్రం ఏది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ విధంగా ఈ పంచయజ్ఞాలు కూడా చేయడం ద్వారా గృహస్థుడు కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, వానప్రస్థ కావచ్చు, సన్యాసి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా భగవత్ సంబంధమైనటువంటి అనుబంధం ఏర్పడుతుంది. ఈ యజ్ఞం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే భోక్తారాం యజ్ఞ తపస్సాం. భోక్తారాముడు ఎవరైతే ఉన్నాడో ఆ కృష్ణుడు, అతన్ని మనకి జీవితంలో ప్రవేశపెట్టి మన జీవితాన్ని ఆయనకు అనుబంధంగా చేయడం కోసం ఉందన్నమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అక్రూరుడు నీవు ప్రవేశించిన కారణంగా మా గృహం ధన్యమైంది, అంతేకాకుండా పరమసత్యమైనటువంటి నీవు పితృభూత మనుష్య దేవమూర్తి అయి ఉన్నావు. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు మనం శ్లోకం చదువుకున్నాం, దేవతలకి ఋషులకి పితృదేవతలకి తోటి జీవులకు వీళ్ళందరికీ మనం రుణపడి ఉన్నాము, వాళ్ళందరి రుణాన్ని మనం యజ్ఞ రూపంలో తీర్చుకోవాలని చెప్పి ఇంతకుముందు మనం చదువుకుని ఉన్నాం. అది ఏ విధంగా రుణపడి ఉన్నాం అనేటువంటిది ఇక్కడ ఈ పంచయజ్ఞాల ద్వారా మనకు అర్థమైంది. మరి వీళ్ళందరికీ యథార్థంగా మనం రుణపడి ఉన్నామా? ఒకే ఒక పని చేస్తే రుణపడి లేం. ఏమిటా పని? మీరందరూ నేర్చుకున్నారు ఆ శ్లోకం చెప్పండి. ദേവർഷിഭൂതാത്ത നൃണാം പിതൃണാം നകിങ്കര നായം ഋണീച രാജൻ സർവാത്മനായ ശരണം ശരണ്യം ഗതോ മുകുന്ദം പരിഹൃത്യ കർത്തും. ఎవరైతే దేవతలు ఋషులు పితృదేవతలు తోటి జీవులు నరులు ఇక్కడ చెప్పిన 5 మంది ఉన్నారన్నమాట ఆ శ్లోకంలో, పంచయజ్ఞాలకు సంబంధించిన 5 మంది ఆ శ్లోకంలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నకింకరో మనం సేవకులం కాదు, నాయం ఋణీచ రాజన్ రుణపడి కూడా లేము. ఎప్పుడు? సర్వాత్మనాయ శరణం శరణ్యం. సర్వాత్మన అంటే మనస వాచ కర్మణ ఈ మూడింటి. చాలా సార్లు మనం ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో చెప్పే ప్రతిదీ కూడా ఒక కార్యం చేయమని చెప్తున్నారు అంటే అది త్రికరణ శుద్ధిగా చేయమని లెక్క. ఉదాహరణకు జగన్నాథ స్వామి ఉన్నారు అనుకోండి, ఆయన రథం లాగితే మనం ఖచ్చితంగా వైకుంఠం చేరతామనే మాట ఉంది. రథం లాగడం అంటే చేతులు లాగడమా? మనసుతో భగవంతునికి సేవ అర్హత లేకపోయినా నాకు అవకాశం దొరికిందనేటువంటి వినయభావంతో వెళ్లి నోటితో ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని కీర్తిస్తూ ఆయన యొక్క లీలలను వర్ణిస్తూ శివునితో ఆయన యొక్క దివ్యలీలను స్మరణం చేస్తూ శ్రవణం చేస్తూ మనసుతో స్మరణం చేస్తూ చేత్తో పట్టుకుని ఆ రథాన్ని లాగితే అప్పుడు ఖచ్చితంగా వైకుంఠ ప్రాప్తి. కానీ మనసానికి ఇంకా అర్పణ కాలేదు, వాకు కూడా పూర్తిగా ఆయనకు అంకితం కాలేదు. ఒక ధార్మిక భావన, అందరూ రథం లాగుతున్నారు మనం కూడా రథం లాగుదాం అని చెప్పి వీళ్ళు రథం లాగామనుకోండి, పూర్తి ఫలితం వస్తుందా? ఫలితం అనేది వస్తుంది. స్వల్పం అప్పేస్తే ధర్మస్య, ఆ మాట ఎప్పుడు మనకు అండగా ఉంది. కానీ పూర్తి ఫలితం పొందే నిమిత్తం ఆధ్యాత్మికంగా చెప్పే ప్రతి సూత్రం కూడా 3 విధాలుగా చేయాల్సింది. ఈ విధంగా మనం సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరివృత్తి కర్తం. ముకుందునికి మనం శరణాగతి పొందినట్లయితే మనం ఎవరికి కూడా రుణపడలేము. నీ పాదపద్మాల నుంచి వచ్చినటువంటి జలం ఈ ముల్లోకాన్ని కూడా పవిత్రం చేస్తూ ఉంది అని చెప్పి ఇక్కడ అక్రూరుడు చెప్పాడు. భగవంతునికి పాద ప్రక్షాళన చేసినటువంటి జలం అంటది, అంటే భగవంతునికి పాదాలని కడిగినటువంటి జలం ముల్లోకాన్ని కూడా పవిత్రం చేస్తుంది. అలాంటి జలం ఏదన్నా ఉందా? ఉందా? గంగాదేవి అనమాట. వామనావతారంలో భగవంతుడు ఒక భాగంతో అధోలోకాలన్నీ ఆక్రమించాడు, ఇంకొక భాగంతో ఊర్ధ్వలోకాలన్నీ ఆక్రమిస్తూ ఉన్నాడు. ఈ సృష్టి యొక్క క్రమం ఎలా ఉంటుంది అంటే పంచభూతాలు భూమి రాపో నలో వాయువు, ఈ పంచభూతాలు కూడా ఒక్కొక్క పొరకి 10 రెట్లు మందంగా ఇంకొక పొర ఉంటుంది. అట్లా భూమి రాపో నలో వాయువు కమ్ అంటే ఆకాశం చివరదు, కమ్ అంటే ఆకాశం, అంటే ఒక్కొక్క పొరకి 10 రెట్లు ఎక్కువ ఇంకొక పొర ఉంటుంది. భగవంతుని యొక్క 2వ భాగము ఈ ఊర్ధ్వలోకాలన్నింటినీ ఆక్రమిస్తూ వెళ్ళినప్పుడు ఈ పొరలన్నింటినీ కూడా చిలుచుకుంటూ వెళ్ళి ఏం చేస్తుందంటే మొత్తం ఈ భూలోక బౌర్లోక సువర్లోక ఏంటి ఏవైతే ఉన్నాయో ఇలా అన్నిటినీ దాటుకున్న తర్వాత స్త్రీలోక జనలోక తపోలోక అయిపోయి సత్యలోకం బ్రహ్మలోకం. భగవంతుని యొక్క భాగం ఆ సత్యలోకాన్ని కూడా దాటుకుని అక్కడ బ్రహ్మాండానికి చిల్లు పెట్టింది అనమాట. బ్రహ్మాండ అవతలు ఉండేటువంటిది గిరిజన. ఆ విరజా నదిలో ఉన్నటువంటి నీరు భగవంతుని యొక్క పాదపద్మ యొక్క బొటన వేలు తగలడంతో ఏమైంది? ఈ భూమండలంలోకి ప్రవేశించింది, భౌతిక జగత్తులోకి. మొత్తం ముల్లోకాల్ని ఊర్ధ్వలోకాల్ని మధ్యలోకాల్ని అధోలోకాల్ని మూడింటిని కూడా పావనం చేయడం కోసం గంగ ప్రవేశించిందన్నమాట. ప్రవేశించేటప్పుడే భగవంతుని పాదాన్ని కడుగుతూ ప్రవేశించింది. అంటే గంగాదేవిని అంటే ఏం చెప్పొచ్చు? భగవంతుని యొక్క చరణామృతం చెప్పొచ్చా? ఎందుకని? భగవంతుని యొక్క పాదాన్ని కడుగుతూనే కిందకు వచ్చింది. స్వర్గలోకాల్ని మధ్యలోకాల్ని అధోలోకాల్ని మూడింటిని కూడా పావనం చేయడానికి వచ్చింది గంగ. అందుకని గంగాదేవి యొక్క విశిష్టత మనకి శాస్త్రాల్లో ఎంతో ఎంతో గాఢంగా చెప్పారన్నమాట. ఈ గంగను కూడా స్వర్గలోకంలో ఉన్నప్పుడు స్వర్గలోకం నుంచి మళ్లీ భూలోకంలోకి తేవడానికి భగీరథుడు చాలా గొప్ప ప్రయత్నం చేయడం, గంగాదేవిని తీసుకుని రావడం, భూలోకం నుంచి పాతాళలోకానికి తీసుకుని వెళ్లడం, ఇలా ముల్లోకాలను కూడా పావనం చేసేటువంటి అవకాశం ఆ గంగాదేవి పొందిందన్నమాట. భగవంతుడు ఆ యొక్క అవకాశాన్ని గంగాదేవికి ఇచ్చాడు. ఈ గంగాదేవి భగవంతుడి యొక్క పాదం నుంచి వచ్చినటువంటి గంగ జీవులందరినీ కూడా స్పర్శిస్తూ ఉన్నప్పుడు భగవంతుని యొక్క ముఖపద్మ నుంచి ఇంకొక గంగ వచ్చింది. ఆ గంగ ఏమిటో తెలుసా? ఏమిటి? గీత. పాదం నుంచి ఒక గంగ వచ్చింది, ముఖం నుంచి ఇంకో గంగ వచ్చింది అనమాట. భగవంతుని యొక్క పాదం నుంచి వచ్చినటువంటి గంగ గొప్పదా, ముఖం నుంచి వచ్చిన గంగ గొప్పదా? రెండు కూడా సమానమైనటువంటిది. అందుకని ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం మనకి ఈరోజు శ్లోకంలో అర్థమవుతుంది ఏమిటంటే, భారతామృత సర్వస్వం విష్ణు వక్త్ర దినుస్మృతం. మొత్తం ఈ భారతంలో, మొత్తం భారతంలో అమృతం అనేటువంటిది ఒకటి ఉంది, అదేమిటంటే గీతామృతం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే విష్ణు వక్త్రాద్ వినిస్మృతం, విష్ణు యొక్క ముఖపద్మం నుండి వచ్చింది. గీత గంగోదకం పీత్వ పునర్జన్మ న విద్యతే. నువ్వు గీత దాగినా గాని గంగ దాగినా గాని పునర్జన్మ అనేటువంటిది లేదు. కింద ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, గీత ఏమో భగవంతుని యొక్క ముఖపద్మం నుండి వచ్చింది, గంగ ఏమో భగవంతుని పాదపద్మం నుండి వచ్చింది, కానీ పక్షపాతము లేనటువంటి న్యాయ విచారణ ద్వారా గంగ కన్నా గీత గొప్పది. ఇది ఏ విధంగా చెప్పండి? గంగ కన్నా గీత గొప్పది అన్నారు. ఎట్లా? ఎలా అంటే, గీత గంగ యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటిది, గీత గోవిందుని యొక్క మహిమని తెలియజేసేటువంటిది, అదే గీత గోవిందుని భక్తుని యొక్క కృపను ఇచ్చేటువంటిది. అవునా? గోవింద భక్తుడు ఉన్నాడు గీతలో, ఎవరు? అర్జునుడు. ఇలా మొత్తం ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన అన్ని అవగాహన ఇచ్చేది గీతే కాబట్టి, గీత ఏంటి? జ్ఞాన స్వరూపం. గంగ ద్రవస్వరూపం. గంగ యొక్క విలువ అర్థం కావాలంటే నువ్వు గీత చదివితేనే తెలుస్తుంది. చాలా మంది చూడండి, ఇప్పుడు ప్రస్తుతం గంగానదిలో అన్ని రకాలైన మురికి అందులోకి వదిలేస్తున్నారు. ఇంకా చాలా మంది అయితే చనిపోయిన మృత కళేబరాల్ని ఏదో మోక్షం వచ్చేస్తుంది అని చెప్పేసి గంగలను పారేస్తున్నారు. అంటే శవాలు శవాలు కాశీలో వెళ్ళి చూస్తే శవాలు అలా కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడాను సాధ్యం కావడం లేదన్నమాట ప్రభుత్వం వారికి. ఎందుకంటే వాళ్ళకి గీత అవగాహన కల్పించట్లేదు జనాలకి. గీత అవగాహన లేకుండా నువ్వు గంగను శుద్ధి చేయాలని ఎంత ప్రయత్నం చేసినా గానీ అది శుద్ధి అవుతుందా? గంగను మురికి కల్మషం చేస్తూనే ఉంటారు వీళ్ళు. స్వతగా గంగ కల్మషం కాదు, బాహ్య దృష్టిలో గంగను కలుషితం చేయడం ద్వారా వీళ్ళకి పాపం అండుతుంది. మురికి అంతా గంగలోకి వదిలేసేది, శవాల్ని గంగలో వదిలిపెట్టేసేది. వాళ్ళకి గీత చదివి ఉంటే గంగ విలువ తెలిసి గంగను పవిత్రంగా చూసుకోగలుగుతారు. అందుకని ఈ గీత ఎవరి ద్వారా మనకు అర్థమవుతుంది? భగవంతుని యొక్క భక్తుల ద్వారా అర్థమవుతుంది. భగవద్భక్తులు లేకుండా మనం భగవద్గీతను ఎవరు అర్థం చేసుకోలేరు. అందుకని భగవంతుని యొక్క భక్తుడు ఎవరైతే ఉన్నాడో, సాధు అనేవాడు, సాధు మనల్ని తొందరగా పవిత్రం చేస్తాడు. సాధు వ్యక్తిని వెంటనే పవిత్రం చేస్తాడు అనమాట. నహ్యం మయాని తీర్థాని, కాదనట్లేదు, నిజంగా ఈ దేశంలో ఈ భూమండలంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి, ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నదేవామృత్శిలామయ, కాదనట్లేదు, ఈ భూమండలంలో నదేవ మృత్ అంటే మట్టి, శిల అంటే శిల్పం, మట్టితోనూ రాయితోనూ చేసినటువంటి దేవతామూర్తులు అనేకం ఉన్నాయి, కాదనట్లేదు. నహిమ్మయాని తీర్థాన్ని నదేవ మృత్శిలామయ. తే పునంతి ఉపరతేన, వాళ్ళంతా కూడా పునంతి పవిత్రం చేస్తారు, కానీ ఉపరమేన, చాలా దీర్ఘకాలం తర్వాత పవిత్రం చేస్తారు. దీర్ఘకాలం తర్వాత ఎవరు? పుణ్యతీర్థాలు, అదేవిధంగా దేవతామూర్తులు. నహిమ్మయాని తీర్థాన్ని నదేవ మృత్శిలామయ, మట్టితో రాయితో చేసినటువంటి విగ్రహాలు కోకొల్లలుగా ఉన్నాయి. పుణ్యతీర్థాలు చెప్పుకోవాలంటే మరి రాష్ట్రానికి రెండు మూడు చొప్పులు ఉన్నాయి. కానీ తే పునంతి ఉపరమైన, అవి నిన్ను పవిత్రం చేస్తాయి, కానీ చాలా 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 దీర్ఘకాలిక పద్ధతి ద్వారా. కానీ దర్శనాత్ ఏవ సాధవ, అదే నువ్వు ఒక సాధువును దర్శనం చేసుకున్నావంటే వెంటనే శీఘ్రమే అతను నిన్ను పవిత్రం చేస్తాడు. అంటే సాధువు గొప్పతనం చెప్తున్నాడు అనమాట. ఈ మాట కూడా అక్రూరుడు చెప్పాడు. ఇది కూడా ఇది అక్రూరుడు చెప్తాడు. కృష్ణ బలరాములు వీళ్ళంతా వచ్చిన తర్వాత అక్రూరుడు చెప్తాడు. విగ్రహాలు దేశంలో ఎన్నో ఉన్నాయి, పుణ్యతీర్థాలు కోకొలలుగా ఉన్నాయి, కానీ అవన్నీ పవిత్రం చేయాలంటే చాలా లాంగ్ ప్రాసెస్, అది చాలా దీర్ఘకాలిక విధానం. కానీ దర్శనాత్ ఏవ సాధవహ, అదే సాధువును కనుక ఒక్కసారి దర్శనం చేసుకుంటే వెంటనే ఆయన పవిత్రం చేస్తాడు. ఇది అక్రూరుడు చెప్పేటువంటి వాక్యం అన్నమాట. అందుకని భగవంతుని యొక్క పాదపద్మాల వైభవాన్ని ఎప్పుడు కూడా భక్తులు కీర్తిస్తుండేది ఈ కారణం చేత. రాజసేవలు జరిగేటువంటి సందర్భంలో అంత మొత్తం కార్యం అంతా పూర్తయిపోయిన తర్వాత అగ్రపూజ ఎవరికి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తుంటారు. అగ్రపూజ ఎవరికి ఇవ్వాలని అంటే అప్పుడు అందరూ ఏం చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయం చెప్తారు. వెంటనే ధర్మరాజు గారు నిర్ణయం తీసుకోవాల్సింది, ఆయన నిర్వహించింది, ఆయన నిర్ణయం తీసుకోవాల్సింది. ఆయన ఏమంటారంటే, ఇంకెవరు వాసుదేవుడు శ్రీకృష్ణుడు, ఆయనకి అగ్రపూజను అర్పించండి అంటాడు. వెంటనే ఒకరికి కడుపు మండుతుంది. ఎవరు వాళ్ళు? దుర్యోధనుడు. వెంటనే ఆయన శిశుబాలుడు ఇద్దరం వెంటనే వచ్చేసి వాళ్ళు ఏమంటారంటే, శిశుబాలుడు వచ్చి ఇక్కడ ఇంతమంది ఉన్నాము, దుర్యోధనుడికి కృష్ణుడికి ఎట్టదు, శిశుబాలుడు దుర్యోధనుడు ఒక జాతే. శిశుబాలుడు వచ్చేసి ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఋషుల వైపున చూసుకుంటే ఇక్కడ పెద్ద పెద్ద మునులు ఉన్నారు, నారదుడు వ్యాసుడు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా అగ్రపూజ. కొన్ని పెద్దవాళ్ళు లెక్కను చూసుకుంటే భీష్ముడు దుర్యోధనుడు ఉన్నాడు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. కొన్ని నిజంగా పదవుల ప్రకారంగా చూసుకుంటే ప్రస్తుతం ధృతరాష్ట్రుడు రాజుగా ఉన్నాడు, ఆయనకి ఇవ్వచ్చు కదా. ఇంతమంది ఉండగా వీళ్ళందరినీ కాదని చెప్పి ఎందుకు కొరగా అనేటువంటి ఒక గొల్లవాడు పిల్లవాడు, ఆయనకి వెళ్ళి మీరు అగ్రపూజ ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి చాలా విపరీతంగా కృష్ణుని నిందిస్తాడు. కృష్ణుని శిశుబాలుడు భయంకరంగా నిందిస్తాడు. అది చిన్న చీవుల పొట్ట ఒకటి ఉండింది, ఆ చీవుల పొట్టని తగిలించి నేను గోవర్ధన భరత వచ్చానని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు. ఆ నీళ్ళలో వెళ్ళేటువంటి చిన్న నీటి పాము ఒకటి ఉండింది, ఆ నీటి పాముని దాన్ని ఏదో కాలుతో తొక్కేసి నేను కాలియుణ్ణి వినయపరిచానని చెప్పి చెప్పుకుంటున్నాడు. నోరు నోట్లో వేలు పెడితే కొరగడం చేత కాని అవల పూతన, ఆ పూతనని భయంకరంగా ఏం చేశాడేమో మరి మొత్తానికి ఆ పూతను వరించేసేశాడు, చాలా పాపం చేశాడు. ఇలా రకరకాలుగా కృష్ణుడు చేసిన దివ్యలీలలన్నీ కూడాను వక్ర రీతిలో చెప్పుకుంటూ తిట్టేస్తున్నాడు. అవన్నీ విని తర్వాత సభంతా కూడా నిశ్శబ్దంగా ఉంటే సహదేవుడు లేచాడు అనమాట. సహదేవుడు లేచి ఒకసారి సభ వైపు అందరి వైపు చూసి శిశుపాలుడు వైపు చూసి చెప్తాడు, మీరు ఎవరి గురించి అయితే దూషణ చేస్తున్నారో ఆయన దేవదేవుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త చరాచర జీవరాశులన్నీ ఆయన అనుగ్రహం చేతనే ఉద్భవించాయి, ఆయన అనుగ్రహం చేతనే మనుగడ సాగిస్తున్నాయి, అంతే కదా. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న వాడికే శాంతి లభిస్తుంది అంటాడు అక్కడ ఉపనిషత్ వాక్యం. అది శ్వేతాశ్వత్ర ఉపనిషత్ ఏం చెప్తుందంటే, నిత్యో నిత్యానాం చేతనచేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్ తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం శాంతి శాశ్వతీనేతరేషాం అంటుంది. అంటే నిత్యులైనటువంటి జీవులందరికీ కూడా ఒక పరమనిత్యుడు ఉన్నాడు కృష్ణుడు. చేతన చేతనానాం చైతన్యవంతులైన జీవులందరికెల్లా కూడా పరమ చైతన్యవంతుడు ఒకడు ఉన్నాడు భగవంతుడు. ఏకో బహూనాం యో విదదాతి కామాన్, ఆ ఏక ఆ ఒక్కడే బహూనాం ఈ అసంఖ్యాక జీవులన్నిటికీ కావలసినవన్నీ అందిస్తున్నాడు పోషిస్తున్నాడు. తమాత్మస్థం ఏను పశ్యంతి ధీర, ఏ ధీరుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటాడో అతడు తేషాం అలాంటి మహాత్ములకి శాంతి శాశ్వతి నేతరేషం శాశ్వతమైన శాంతి లభిస్తుంది. సహదేవుడు ఈ వాక్యం చెప్తూ, మీరందరూ కూడా భగవంతుడిని మీరు తోలనాడుతున్నందుకు మీ జీవితాలు అశాంతితోనూ అభద్రతతోనూ నిండిపోతాయి. కాబట్టి భగవంతుణ్ణి భగవంతుని యొక్క దివ్యత్వాన్ని ఆయన దేవదేవత్వాన్ని తప్పుపట్టేటువంటి వారు ఎవరైనా సరే తప్పుడు వాళ్లే. అలాంటి తప్పుడు వాళ్ళను వాళ్ళ తల తీసేసినా తప్పేం లేదు. కాబట్టి నేను ఇప్పుడు ఇంతమంది ముందు చెప్తున్నాను ఈ సభా సదనంలో, కృష్ణుడు అన్ని విధాల ఈ అగ్రపూజకు అర్హుడు. దీన్ని ఎవరైనా సరే కాదు అన్నట్లయితే, కాదు అన్నటువంటి వాడి యొక్క శిరస్సు మీద నా పాదం మోపి అతన్ని తొక్కేస్తాను అని చెప్పి సహదేవుడు ఏం చేస్తాడంటే తన పాదం పైకి చూపిస్తాడు, కాలు పైకెత్తి మొత్తం సభాసదనమంతా చూపిస్తాడు. కాలు చెప్పండి ఎవరైనా కాదంటారని ఆయన పాదం చూపిస్తాడు. ఎవరైనా కాదన్న వాడితో కాదన్న వాడిని నా కాలుతో తొక్కేస్తానని చెప్తాను. ఎప్పుడైనా ఆయన అలా అంటాడో వెంటనే అసలు వాడిని పలుకుతుందన్నమాట. ఎవరు పలుకుతుందంటే సహదేవుడు చెప్పింది సత్యం సత్యం పునఃసత్యం. ఇలాంటి సత్యం చెప్పినటువంటి వాడికే నిజమైనటువంటి భగవద్ అనుగ్రహం లభిస్తుంది. ఈ సహదేవుడికి భగవంతునికి పాద పద్మాల అనుగ్రహం ఎన్నడూ ఉంటుంది అని చెప్పి ఆకాశం నుంచి పుష్పాలు గురుస్తాయి అన్నమాట. అది విని మిగతా వాళ్ళంతా ఇంకెక్కడి వాళ్ళు అక్కడే నిశ్శబ్దమైపోతారు. కొంచెం అటు ఇటుగా ఆలోచించే వాళ్ళందరూ కూడా వెంటనే నిశ్శబ్దమైపోతారు. ఎవరు ముందుకు రారు, ఇంకొక్కడే ముందుకు వస్తాడు. ఎవరు? శిశుబాలుడు. ఎందుకంటే అతనికి రోజులు మూడే కాబట్టి అతను వస్తాడు ముందు. ఇంకా మిగతా ఎవరు రారు. సహదేవుడు కాలెత్తడం, ఆకాశవాణి అలా పలకడం, పుష్పాలు ఆయన మీద పడడం, ఇవన్నీ చూస్తే మిగతా వాళ్ళంతా కూడా నిశ్శబ్దమైపోతారు. మళ్ళీ ఆ వ్యతిరేక భవన ఆ రాజులందరికీ తర్వాత ఉంది. మళ్ళీ ఎక్కడ కురుక్షేత్రంలో ఉంది, కానీ ఆ సమయానికి మాత్రము భగవంతునికి పాద పద్మల అనుగ్రహం కేవలం ఆ సహదేవుడికే దక్కింది అని అశరీరవాణి చెప్తుందన్నమాట. భగవంతునికి పాద పద్మాల అనుగ్రహం అంత గొప్పది కాబట్టి ఆచార్యులందరూ కూడా ఏమి కోరుతున్నారంటే ఆ పాద పద్మాలను మేము మర్చిపోకుంటే అదే మా జీవితానికి చాలు అంటున్నారు. ముకుందమాలలో ఏం చెప్తున్నారు కులశేఖరాలు గారు, ముకుందమూర్ధ ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిత్వచరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాద. ముకుంద, ఒక్క కోరిక నేను అడుగుతున్నాను. ప్రణిపత్య యాచే, చేయెత్తి యాచిస్తున్నాను. భవంతం ఏకాంతం, నేను అడిగేది కూడా ఒకే ఒక కోరిక, ఎక్కువ అడగడం లేదు. అవిస్మృతి, నాకు నీ యొక్క పాద పద్మాల చెంత విస్మృతి కలగకూడదు. అవిస్మృతి తత్ శరణారవిందే, ఎందుకని భవే భవే మేస్తు భవత్ ప్రసాద, జన్మ జన్మలకి ఈ ఒక వరం ఉంటే చాలు నాకు అని చెప్పి అడుగుతున్నాను. భక్తులు కోరుకునేటువంటిది భగవంతుని యొక్క పాద పద్మాలు, ఎందుకంటే ఆ పాదాలకు అంత గొప్ప విశేషం ఉందన్నమాట. బ్రహ్మ కడిగిన పాదము అని అన్నమాచార్య కీర్తించారు కదా. బ్రహ్మే స్వయంగా కడిగిన పాదం. ఎప్పుడు కడిగాడు? వామనావతారంలో ఆ బ్రహ్మాండానికి చిల్లు పడినప్పుడు గంగా జలం పడుతూ ఉంటే బ్రహ్మదేవుడు సత్యలోకం కదా, అక్కడ దగ్గరలోనే ఉన్నాడు. సమయం ఇదే మంచి అవకాశం దొరికిందని చెప్పేసి టక్కన వెళ్ళిపోయాడు. సత్యలోకం తర్వాత ఇంకా బ్రహ్మాండం పూర్తయిపోతుంది, భౌతిక బ్రహ్మాండం. అక్కడ చిల్లుబడి గంగా లోపలికి ప్రవేశిస్తుంది, బ్రహ్మాండం లోపలికి. బ్రహ్మదేవుడు ఇదే సమయం అనుకుని వెళ్ళిపోయి అదే గంగా జలంతో ఆ పాదాన్ని కడిగాడు అనమాట. అందుకే బ్రహ్మ కడిగిన పాదం అని చెప్పి అన్నమాచార్య కీర్తించాడు. బ్రహ్మ అక్కడ ఆయన పాదాన్ని భక్తితో కడిగాడు కాబట్టి భగవంతుడు ఆయనకి ఇచ్చిన అనుగ్రహం ఏమిటంటే అదే బ్రహ్మ చైతన్య చరితామృతంలో హరిదాస్ ఠాకూర్గా వచ్చారు. హరిదాస్ ఠాకూర్గా వచ్చి ఆయన రోజుకి 300,000 నామాన్ని జపం చేస్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామం జపం చేస్తూ ప్రచారం చేస్తుండటం చేత ఆయనకు నామాచార్య అని పేరు వచ్చింది. ఆయన అవపాన దశలో చివరి కాలంలో ఒకరోజు గోవింద అని చెప్పి చైతన్య మహాప్రభు సేవకుడు ఆయన దగ్గరికి వస్తాడు. వచ్చి చైతన్య మహాప్రభు నీకు ప్రసాదం పంపించారు, జగన్నాథ్ ప్రసాదం తీసుకోని చెప్పి ఇస్తాడు. ఇస్తే ఆయన ఏమంటాడంటే అప్పటికే నీరసంగా చేరగిలబడి ఉంటాడు. గోవింద అడుగుతారు, ఏమిటి నీరసంగా ఉన్నావు అని అంటే, ఏం చేస్తాం వయసు అయిపోతుంది కదా అందువల్ల నీరసంగా ఉన్నాను అంటే, సరే ప్రసాదం తీసుకొని ఇస్తాడు. హరిదాస్ ఠాకూర్ చెప్తారు, ప్రసాదం తీసుకోవచ్చు కానీ ఇక నా జపం పూర్తి కాలేదే, జపం పూర్తి కాకపోతే ప్రసాదం ఎట్లా తినేది, కష్టం కదా, అది అలానే జగన్నాథ స్వామి ప్రసాదం కాదనకూడదు అని చెప్పి ప్రసాదానికి నమస్కారం పెట్టి ఒక మెతుకు నోట్లో వేసుకుని మిగతా ప్రసాదం నేను జపం అయిపోయిన తర్వాత తింటాను అని చెప్పి అంటాడు. ఆయన తర్వాత చాలా నీరసంగా ఉంటాడు, మాటలు కూడా నీరసంగా వస్తున్నాయి. గోవింద చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నేను చూశాను పరిస్థితి బాగాలేదు హరిదాస్ ఠాకూర్ది, చాలా కష్టపడుతున్నాడు, ఒకసారి మీరు అతను చూడండి అని. తర్వాత రోజు వస్తారు చైతన్య మహాప్రభు, మధ్యాహ్నం సమయంలో వస్తారు, జగన్నాథ స్వామి దర్శనం చేసుకుని తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత హరిదాస్ ఠాకూర్ నీరసంగా జపం చేస్తున్నారు. చైతన్య మహాప్రభు వచ్చి అడుగుతారు, ఏం హరిదాస్ ఏమిటి, ఎలా ఉన్నావు, ఏమి ఒంట్లో బాగుందా లేదా ఏంటి, ఏం ఒంట్లో బాగాలేదా. హరిదాస్ ఠాకూర్ అంటారు, ఒంట్లో బాగానే ఉంది, ఈ మనసులోనే బాగాలేదు అన్నట్టు. మనసులో బాగాలేదా, ఏమైంది మనసుకి, ఏమైంది, ఏమిటి సమస్య, వచ్చినటువంటి సమస్య ఏమిటి. సమస్య ఏమి లేదు, జపం పూర్తిగా అవడంలా అదే సమస్య. అవునా, సమస్య ఏంటంటే ఒంట్లో ఏదో జబ్బు వచ్చినట్టు ఉంటుంది. ఏమిటా జబ్బు అన్న మహాప్రభు, నాకు పట్టిన జబ్బు ఏమిటంటే నా జపం పూర్తిగా అవ్వట్లేదు, జపం పూర్తి చేయలేక నేను ఇబ్బంది పడుతున్నాను, అదే నాకు పట్టిన జబ్బు అంట. ఆయనకి కాదు మనకు పట్టిన జబ్బు అది. అంతేనా, మనకు జపం పూర్తి కాక మనము నానా విధాలు సర్వతం అవుతున్నాం. రోజుకి 16 మాలు జపం చేయమని చెప్పి గురువు గారు చెప్పారు, మనం ఆయన దగ్గర వాగ్దానం కూడా చేశాం. ఆ 16 మాలు జపం పూర్తి చేయడానికి సతమతం అవుతున్నాం. ఒకసారి సగం సగమే అంటున్నాం, ఒకసారి తెలియక ఎగ్గొట్టేస్తున్నాం కూడా. ఎవరికి సత్యం వాళ్ళకి తెలుసు, ఎవరి ఆత్మసాక్షి. చైతన్య మహాప్రభు ఆ మాట వినగానే ఏమంటారంటే, చాలే ఇంతకాలం జపం ఎంతో చేసావు, లక్షలు చేసావు, మరీ ఎక్కువ చేయి మాకు, కొంచెం తగ్గించు జపం, మరీ ఎక్కువ చేసావు తగ్గించు, కాస్త వయసు అయిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది కదా, ఎంతో ప్రచారం చేసావు, ఎంతో జపం చేసావు, కాస్త జపం తగ్గించవచ్చు కదా అంట. హరిదాస్ ఠాకూర్ అంటారు, జపం తగ్గించడానికి ఈ 4 అలవాటు పడింది, 4 ఇది తగ్గించలేదు, ఇది ఇలానే వెళ్ళిపోతుంది. నా యొక్క ఒకే ఒక అభ్యర్థన ఏమిటంటే, నాకు తెలిసిన ఒక విషయం ఉంది, అదేమిటంటే ఇంకా కొద్ది కాలంలో మీరు లీలలు ముగించేస్తున్నారు. నాకు ఆ విషయం తెలుస్తుంది, మీరు లీలలు ముగించేది నేను చూసి నేను తట్టుకోలేను, ఆ శోకం నా వల్ల కాదు. మీరు లీలలు సమాప్తి చేస్తారు అనేటువంటి శోకం నా మీదకు వచ్చే ముందే నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పంటారు. చైతన్య మహాప్రభు అంటారు, నువ్వు శుద్ధ భక్తుడు అయ్యా, నువ్వు ఏదన్నా అడిగితే కృష్ణుడు అది నెరవేర్చేస్తాడు, పొరపాటును కూడా ఇలాంటి కోరిక అడగద్దు. నేను ఎంతకాలం హాయిగా ఉన్నానంటే నీలాంటి భక్తుల సాంగత్యం వల్ల నేను హాయిగా ఉన్నాను, దయచేసి ఆ కోరిక అడగద్దు అంటాడు. హరిదాస్ అంటారు, అలా కుదరదు, నేను అత్యంత తుచ్చమైన వాడిని, నీకు సేవ చేసేటువంటి భక్తులు, నీ లీలల్లో పాల్గొనే భక్తులు 1000 మంది ఉన్నారు, అసలు నాలాంటి వాడు ఇప్పుడు పోతే పోయినట్టుగా కొరత కూడా ఉండదు, లోటేం లేదు పెద్దగా. కాబట్టి నా ఒక్కడిని అనుగ్రహించి నాకు దయచేసి ఈ యొక్క వరాన్ని అనుగ్రహించండి. ఏం వరం కావాలి, మీ పాదపద్మాల్ని నా హృదయం మీద పెట్టుకోవాలి, మీ యొక్క దివ్యమైనటువంటి ముఖ పద్మాన్ని నా కళ్ళతో దర్శిస్తూ ఉండాలి, నా నోటితో శ్రీకృష్ణ చైతన్య అనే నామాన్ని నేను బిగ్గరగా జపం చేస్తూ ఉండాలి, చుట్టూ భక్తులందరూ కూడా నా కోసం కీర్తన చేస్తూ ఉండాలి, అలాంటి సన్నివేశంలో నేను నా శరీరాన్ని త్యజించాలి. ఈ ఒక్క అనుగ్రహం నాకు, నేను ఎప్పుడు ఏది కావాలని అడగలేదు ఇంతవరకు, ఈ ఒక్కటి అడుగుతున్నాను నాకు అనుగ్రహించండి అన్నారు. హరిదాస్ ఠాకూర్ ఎవరు, ఇంతకీ బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ అంటే మన పరంపరాచార్య. ఆయన అలా అనగానే చైతన్య మహాప్రభు, అలా లేదు, అలా వీలు కాదు, కానీ నువ్వు కృష్ణ భక్తుడివి, నువ్వు ఏం కోరుకున్నా కృష్ణుడు నెరవేర్చేస్తాడు, కానీ నీ సాంగత్యం దొరకతే నేను భరించలేను అని చెప్పి మహాప్రభు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తర్వాత రోజు పొద్దున్నే మొత్తం జగన్నాథపురిలోని భక్తులందరినీ తీసుకొస్తారు సిద్ధభోగుల దగ్గరికి. తీసుకొచ్చి వాళ్ళందరికీ హరిదాస్ ఠాకూర్ యొక్క గొప్ప దివ్యమైన గుణగణాలన్నీ కీర్తిస్తారు. కీర్తించిన తర్వాత చైతన్య మహాప్రభు స్వయంగా హరిదాస్ ఠాకూర్ని కీర్తిస్తున్నారని చెప్పి భక్తులంతా కూడా హరిదాస్ ఠాకూర్ని ఎంతగానో కీర్తిస్తారు. అందరూ పెద్దగా హరే కృష్ణ మంత్రం జపం చేస్తుంటే హరిదాస్ ఠాకూర్ చిన్నగా వచ్చి చైతన్య మహాప్రభు ముందు కూర్చొని చైతన్య మహాప్రభు పాదాన్ని ఇలా పట్టుకొని దాన్ని తీసుకుని హృదయం మీద పెట్టుకుంటారు. హృదయం మీద పెట్టుకుని చైతన్య మహాప్రభుని చూస్తూ శ్రీకృష్ణ చైతన్య, శ్రీకృష్ణ చైతన్య, శ్రీకృష్ణ చైతన్య అని చెప్పి ఆయన శరీరం వదిలేస్తారు. వెంటనే చైతన్య మహాప్రభు ఏం చేస్తారు, ఆయన యొక్క దివి హరిదాస్ ఠాకూర్ యొక్క దివ్యదేహాన్ని తీసుకుని అందరు భక్తుల్ని తీసుకుని సముద్రంలోకి వెళ్తారు. సముద్రంలోకి వెళ్ళి చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్కి సముద్రంలో స్నానం చేయించి, ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ యొక్క పాద పద్మాల యొక్క స్పర్శ వల్ల సముద్రం పవిత్రమైంది అని చెప్తారు. ఆ మాట చెప్పగానే వెంటనే భక్తులందరూ ఏం చేస్తారు, హరిదాస్ ఠాకూర్ యొక్క పాదాలకు నీళ్లు పోసి ఆ నీళ్లు తాగుతారు ప్రతి ఒక్కరు. భగవంతుని యొక్క పాదపద్మాల యొక్క జలమే పవిత్రమైందంటే భక్తుడి యొక్క పాదపద్మాల జలం అత్యంత పవిత్రమైందని భగవంతుడు అక్కడ నిరూపిస్తున్నాడు. ఆయన స్వయంగా హరిదాస్ ఠాకూర్ని పట్టుకుని ఉన్నారు. హరిదాస్ ఠాకూర్ యొక్క పాదాలకి భక్తులు నీళ్లు పోసి ఆ నీళ్ళని ఆ పాద ప్రక్షాళన జలాన్ని తాగుతున్నారు. అందరూ ఆ విధంగా తాగిన తర్వాత హరిదాస్ ఠాకూర్ని తీసుకుని వెళ్లి సముద్రం ఒడ్డుని అక్కడ ఒక సమాధి ఏర్పాటు చేసి ఆయనకు అక్కడ భక్తులందరూ కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే నామాన్ని కీర్తించి భక్తులందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున ప్రసాదాన్ని తయారు చేసి అందరికీ కూడా చైతన్య మహాప్రభు స్వయంగా వడ్డిస్తారు. భగవంతునికి పాదపద్మాలు అత్యంత గొప్పవంటే భక్తులకి పాదపద్మాలు ఇంకా అత్యంత గొప్పవి. ఇంతకీ భగవంతునికి పాదపద్మాలు అంటే ఏమిటి? భాగవతం ప్రకారంగా శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం ద్వితీయ స్కందం ఈ రెండు భగవంతునికి పాదపద్మాలు. ఆ రెండు స్కందాలని యథార్థంగా ఎవరైతే కూర్చొని శ్రద్ధగా అధ్యయనం చేస్తారో అందులో సర్వం ఉంది, సర్వం ఉందన్నమాట. అందులో లేదంటే ఏమి లేదు. ఆ రెండు అధ్యాయులు చదివిన వాడికి ఫలితం ఏమిటి అని అంటే భిద్యతే హృదయ గ్రంథి, హృదయ గ్రంథి తెగిపోతుంది. చిద్యంతే సర్వ సంశయ, అన్ని అనుమానాలు సంశయాలు పటభంతులైపోతాయి. క్షీయంతే చాస్య కర్మాణి, చేసిన కర్మలన్నీ కూడా నశించిపోతాయి. ద్రష్ట ఏవాత్మనీశ్వరే, అప్పుడు యథార్థంగా ఆత్మ యొక్క యథార్థ స్థితిని చూడగలుగుతాడు. ఆత్మ యథార్థ స్థితి ఏమిటి? పరమాత్మ యొక్క శాశ్వత సేవకుడు. జీవేరా స్వరూపహై కృష్ణేర నిత్యదాస్, ఆ జీవుడి యొక్క నిజస్వరూపాన్ని నిత్యదాసత్వాన్ని అప్పుడు చూడగలుగుతాడు. అందువల్ల భాగవతం ప్రథమ స్కందం ద్వితీయ స్కందం భగవంతుని యొక్క పాదపద్మాలు అవి రెండూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవాలి, చాలా తీవ్రంగా అధ్యయనం చేయాలి. అప్పుడు మనకి భగవంతుని యొక్క లీలలు అన్నీ చక్కగా అర్థమవుతాయి, మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాలు ప్రక్షాళన అవుతాయి. హరే కృష్ణ. బ్రహ్మాండాలు అనేక ఉన్నాయి, మన బ్రహ్మాండం దాటుతుందనే విరజ అనేది ఉందా అంటే నేను చెప్పింది భౌతిక జగత్తు యొక్క బ్రహ్మాండం. భౌతిక జగత్ అంటే ఒకటే, ఆ బ్రహ్మాండాల్లో అండబిండ బ్రహ్మాండాలు అనేకం. భగవంతుడు బాధ వెళ్ళినప్పుడు భౌతిక జగత్తు అనేటువంటి ఈ ఆవరణ దాటింది. భౌతిక జగత్ ఆవరణ దాటితే మిగిలింది ఏమిటి? ఆధ్యాత్మిక జగత్తు. భౌతిక జగత్తు ఎంతుంది? ఏకాంశేన స్థితో జగత్తు, అంటే నాలుగింట ఒక వంతే భౌతిక జగత్తు, మూడు వంతులు ఆధ్యాత్మిక జగత్తు ఉన్నాయి. భౌతిక జగత్ అనే ఆవరణ దాటగానే ఉండేది విరజానది, దాని తర్వాత ఆధ్యాత్మిక, అక్కడ ఆ విరజానది గంగానదిగా వచ్చింది. హరే కృష్ణ.